విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ
జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురదిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. యా కుందేందుతుషారహారథవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశేషజాడ్యాపక. సమస్త సన్మంగళాన్ని సంతు.
తంత్రానుసారంగా మన మణిపూరక చక్రం షట్చక్రాలలో మూడవది, సరిగ్గా నాభిస్థానంలో ఉంటుంది. ఈ చక్రం విద్యుత్తు లాంటి కాంతితో వెలుగుతూ ఉంటుంది. ఇది తేజోమయమైన చక్రం. ఇది 10 దళములు కలిగిన, అంటే తామరపువ్వు చూసారా, తామరపువ్వులో రేకులు ఉంటాయి, పువ్వురేకులు, అలాంటివి 10 దళాలు ఉంటాయి ఈ మణిపూరక చక్రంలో. ఈ దళాల్లో డకారం నుంచి ఫకారం వరకు ఉండే అక్షరాలు ఉంటాయట. ఈ చక్రం నీలవర్ణంలో ఉంటుంది. అందుకే ఇది ఏమన్నారు, విష్ణు స్వరూపం అన్నారు. పరమశివుడు అనే పేరుతో ఉండే ఒకనొక మహాస్వరూపం ఈ చక్రాన్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. దీని మీద మనస్సు పెట్టి ఏకాగ్ర చిత్తంతో ధ్యానం చేస్తే వాడు ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో చెప్పగలుగుతాడు. ఈ చక్రాన్ని యొక్క నియమం ఏంటంటే, నియమం ప్రకారం అన్నం తినాలి. రోజు ఓ 10, 11, 8, 9 నియమం పెట్టుకుని ఆ సమయానికి ఆకలి వేయగానే లఘు ఆహారం, పవిత్ర ఆహారం తినాలి. ఆహారాన్ని దైవానికి అర్పణ చేయాలి. అంచేత నియమబద్ధం లేకుండా ప్రమాదం అన్నమాట. అందుకే పూజలు చేసేవాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. ఎప్పుడో ఏకాదశి లాంటి పర్వదినాలను పక్కన పెట్టండి, నక్తాలు ఉంటాయి అవి పక్కన పెట్టండి. అలా కాకుండా నిత్య జీవితంలో వాడు చెప్పాడనమాట, ఆ సమయంలో తప్పకుండా అన్నం తిని తీరాలి. మేము ఏడాది అన్నం తినం, 10 నెలలు అన్నం తినం అంటే అన్నం బదులు ఇంకోటైనా సరే ఆ సమయానికి కడుపుకి వేసి తీరాలి అని చెప్పారు. ఇక ఈ పిత్తం ప్రకోపిస్తేనో, సరైన ఆహారం ఆ కడుపుకి పడకపోతే పిత్తం ప్రకోపిస్తుంది. అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కప్పుడు పైచ్యం వచ్చినప్పుడు ఆకలికి తట్టుకోలేక కొంతమంది ఏది దొరికితే తింటారట. ఆ తినేటప్పుడు ఎదురుగుండా తాటిపండు ఉన్నదని తింటే సర్వనాశనం అవుతుంది శరీరం. మారేడు పండు తినకూడదు ఆ సమయంలో. పరగడుపున అలా పైచ్యం ప్రకోపించినప్పుడు అరటిపళ్ళు తినకూడదు. అవి తిన్నాక ఇక నీళ్లు తాగాడా వీడికి ప్రాణనాశకం అవుతుంది ఆ పిత్తం. వాడికి బాగా ఆ వాయువు పెంచుతుంది అన్నమాట, గ్యాస్ట్రిక్ ట్రబుల్ పెంచుతుంది, మనిషిని పతనం చేస్తుంది. మనిషి శరత్కాలంలో వేడి నీరు తాగడం, భాద్రపద మాసంలో చేదు పదార్థాలు తినడం, ఇవి కూడా పిత్తం పెంచుతాయట, గుర్తుపెట్టుకోండి. శరత్కాలం అంటే ఆశ్వయుజ మాసం, కార్తీక మాసం. ఈ రోజుల్లో వేడివేడి నీళ్లు తాగకూడదట, కాచిన నీళ్లు వేడిగా ఉండకూడదు, చల్లార్చిన నీళ్లే తాగాలి. భాద్రపద మాసం, రేపు వినాయక చవితి కాలంలో ఉన్నదే, ఆ భాద్రపద మాసంలో చేదు పదార్థం తినకూడదు. కాకరకాయ తినకూడదు, కుంకుడుకాయ రసం నోట్లో పోసుకు తాకూడదు, వేపాకులు నవలకూడదు ఆ కాలంలో. ఇవి చేదు. ఒక్క భాద్రపద మాసంలో చేదు తింటే కూడా పైచ్యం పెరుగుతుంది. తక్కిన కాలంలో చేదు మంచిది. మళ్ళీ ఇంకా అనేక కార్యకారణాల వల్ల మన శరీరంలో పిత్తం ఎలా వృద్ధి పొందుతుందో మనం కనిపెట్టచ్చు. ఇవి తింటే పైచ్యం వస్తుందని తెలుస్తుంది కదా. పైచ్యం వల్ల కళ్ళు తిరుగుతాయి. ప్యాంక్రియాటిక్ జ్యూస్ అంటాం దీన్ని ఇంగ్లీష్లో, మన వైద్య శాస్త్ర పరిభాషలో. ఇది చాలా ప్రమాదకరం. ఇది తగ్గాలి. బాబు మేము పొరపాటు చేసేసామండి, భాద్రపద మాసంలో కాకరకాయ కూర బాగా వేపుడు చేసుకు తిన్నామండి, లేకపోతే ఇంకోటి ఏదో తిన్నామండి అంటే దానికి మరి పైచ్యం తగ్గాలంటే ఎలాగా. ఈ పిత్తం అంటే ధనియాలు బాగా నూరి అందులో కొంచెం చక్కెర చేర్చి ఆ చూర్ణం ఉంటుందే ఆ పంచదారను ఈ ధనియాల పొడి కలిపిన దాన్ని కాసిన చల్లని నీళ్ళల్లో వేసుకుని తాగేస్తే, ఎక్కువ కాదు మళ్ళీ ఒక చెంబుడు తాగమల్లా, కొంచెం ఓ రెండు మూడు మూతలు తాగేస్తే పైత్య రసం తగ్గిపోతుంది. ఎవరికైనా పైత్యంతో కళ్ళు తిరిగినప్పుడు ఇదే వైద్యం, చిట్కా వైద్యం కాదు ఆయుర్వేద వైద్యం ఏకంగా ఇది. రాసుకుని శుభ్రంగా ఫీజు నాకు తర్వాత ఇద్దరు కానీ. అన్ని విధములైన శనగలు, తర్వాత గంజప గవ్య పదార్థాలు పంచగవ్యాలు ఉన్నాయిగా అవి చెప్పాము మీకు. తర్వాత వెన్న తీసిన మజ్జిగ, వెన్న తీసేయాలి మజ్జిగలోంచి అనమాట. పండిన ఆరేడు పళ్ళు, తాటిపండు, చెరుకు రసంతో సిద్ధం చేయబడిన పదార్థాలు, అల్లం, వేరుశనగ పప్పుతో సిద్ధం చేసిన రసం, చక్కెర కలిపిన నువ్వుల పొడి, ఇవి కూడా పిత్తాన్ని ఉపశమింపజేస్తాయి. ఇవన్నీ కూడా ఆ పైత్యరసం తగ్గించి బలాన్ని పుష్టిని ప్రసాదిస్తాయి మనకి. తర్వాత ఎట్టి పరిస్థితులలో భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదట. మనందరం మడి ఆచారం అని స్నానం చేసేస్తూ ఉంటాం, భోజనం చేసిన వెంటనే దిక్కుమాలు కూడా. టిఫిన్ పర్వాలి, అన్నం తిన్న వెంటనే మాత్రం పొరపాటును కూడా స్నానం చేయకూడదు. దాహం లేకుండా అనవసరంగా నీళ్లు తాగకూడదు, అది కూడా మనిషిలో పైత్యరసాన్ని పెంచుతాయి. చిక్కని ఉసిరి రసం తాగకూడదు, ఆదివారం నాడు ఉసిరి పచ్చడి తినకూడదు, పాసిపోయిన కుళ్ళిన ఆహార పదార్థాలు తినకూడదు. కొంతమందికి పాసిపోయిన అన్నం అంటే ఇష్టం ఉండదు, చద్దన్నం బాగా పాసిపోయిన తర్వాత అందులో పాసిన ఆవకాయ కలుపు తినడం అంటే ఇష్టం అన్నాడు మాకు ఒక ఊళ్ళో ఉండేవాడు రాజుగారు, అదే తిన్నాడు పాపం ఆయన. తర్వాత నేను చెప్పాక మానేశాడు ఆయన, తెలియక తినడం. ఇదంతా పులిసిపోయిన మజ్జిగ తాగడం, పుల్లని మజ్జిగ పోసుకుంటారు, పుల్లని పెరుగు వేసుకుంటారు ఇప్పటికి కూడా. నాకు తెలిసిన ఒక ఆయన పెరుగు కమ్మగా ఉంటే వేసుకోడు పొరపాటు కూడా. వాళ్ళందరూ తమోగుణ ప్రధానులు అంటారు. అసలు రాక్షసులు పుట్టవలసిన వాళ్ళు, మన కర్మగాలి మానవులే పుడతారు వాళ్ళు. రాత్రిపూట భోజనంలో గడ్డ పెరుగు వేసుకు తినడం, ఉప్పు ఉప్పు అని చుట్ల కాల్చడం, బీడీలు కాల్చడం ధూమపానం అన్నమాట ఇది. మాదక వస్తు సేవనం, బాగా మద్యపానాదులు చేయడం, వర్షంలో తడవడం, ఇది కూడా డేంజరే. వర్షంలో తడవడం కూడా మంచిది కాదు, గొడుగేసుకుని తిరగాలి సరదాగా. వానా వానా వల్లప్ప అని నీళ్లలో తడిస్తే కూడా అనారోగ్యమే. చక్కెరతో చేసిన పానీయాలు ఎక్కువ, బాగా ఎక్కువ తినడం, పంచదార వేయకూడదు అనమాట, ఎక్కువ తీపి తినకూడదు. తర్వాత అపవిత్ర జలం తాగడం. అపవిత్ర జలం అంటే ఏంటి? మురికి నీళ్లు తాగడం అని, గుంటల్లో నీళ్లు తాగడం, మున్సిపాలిటీ నీళ్లు కాచుకోకుండా తాగడం, ఇవన్నీ కూడా. నిలవ ఉన్న నీటిలో స్నానం చేయడం, వారం రోజుల క్రితం ట్యాంకులో ఓవర్ హెడ్ ట్యాంకులో నీళ్లు పట్టుకుని ఆ నీళ్లతో ఇవాళ స్నానం చేయడం అనమాట. ఓవర్ హెడ్ ట్యాంకులో రాత్రి నిలవ ఉన్న నీళ్లు పొద్దునే చేయడం. వర్ష ఋతువులో జలాశయాలలో చెరువుల్లోకి నీరు, మురికి నీరు వస్తుందిగా, మరి ఎర్ర నీరు వస్తుందిగా, అప్పుడు చేయకూడదు. అసలు వర్ష ఋతువులో ఎర్రగా నీళ్లతో ఉన్నప్పుడు నదిలో కూడా చేయకూడదు, అది రజోదోషం అని చెప్పారు. ఇవి చేస్తేనో ఏమొస్తుంది? కఫం వృద్ధి పొందుతుంది అని తగ్గాలి, తుమ్ములు వస్తాయి, శ్లేష్మం పెరుగుతుంది. అన్న వెంటనే కావాలని చేసి చూపిస్తున్నారు ఎవరో దగ్గర మరిని. అంచేత ఈ కఫం పెంచుతాయి, ఇవన్నీ కూడా శరీరంలో బాగా అభివృద్ధి చేస్తాయట. కఫం ఏమవుతుందట? ఈ బ్రహ్మరంధ్రంలో ఉత్పన్నమై మనిషిలో ఉండే సమస్తమైన వీరత్వాన్ని, శక్తుల్ని నాశనం చేస్తుంది, వీరినాశనం చేస్తుంది. దీనికి గంధర్వనందిని అని పేరు కలిగినటువంటి ఈ సుందరీమణికి, మాలావతికి చెబుతున్నట్టుగా చెబుతూ మనకి చెబుతున్నాడనమాట మంచి ఆ ఆరోగ్య సూత్రాలన్నీ కూడా మందు చెబుతున్నాడు. బాగా మరగగాచిన నీటిని ఆవిరి పట్టేయాలట. అందులో కాస్త పసుపు ఏదో వేసి ఆవిరి పట్టడం అంటారు. ఇలా కఫం పెరిగినప్పుడు ఆవిరి పడితే హచ్చియం తుమ్ములొచ్చి ఆ కఫం పోతుందన్నమాట. తర్వాత శరీరాన్ని బాగా నడిచి చెమట పట్టిస్తే, చెమట పట్టేలాగా ఆవిరి పీల్చినా, బాగా చెమట పట్టేలా వ్యాయామం చేసినా ఈ కఫం తగ్గుతుంది. అందుకే బాగా పరిగెత్తాలి, ఆయాసం వచ్చినా పర్వాలేదు తిరగమన్నారు. తిరుగుతూ వ్యాయామం చేయాలట, కూర్చుని వ్యాయామం చేస్తే కదా, కూర్చుని ఇలా ఇలా అని పాపం రెండు అడుగులు, ఇది వ్యాయామం అంటున్నారు కొంతమంది. శరీరం కదల్చలేక పాపం, మరీ అందుకే అంత బాగా పెరగకూడదు, గుండిగిలా శరీరం అవ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మరి చూసుకున్నాక మన చేతిలో ఉండదు, సాధ్యమైనంత వరకు వ్యాయామం బాగా చెయ్యాలి. ఎండిన పదార్థాలు భుజించాలట, ఈ రొంప బాగా పట్టినప్పుడు. అప్పుడు ఎండిపోయినవి తింటే శుష్క ద్రాక్ష ఫలాదులు, కాస్త కఫం తగ్గుతుంది. ఎండిన కరక్కాయ ఔషధం బాగా నాకినా, ఆ ముక్కను చప్పడించినా, బొగ్గన పెట్టుకుంటే, పూర్వం మన వాళ్ళు దగ్గొస్తుంటే శ్లేష్మం పెరిగితే ఎండిన కరక్కాయ ముక్కను ఒట్లో పెట్టేవారు. పచ్చి కరక్కాయ కాదు, వెళ్ళేది కొంచెం ఇబ్బంది. కరబూజా పండ్లు మంచివట. కరబూజా అని దోసకాయల్లో ఉంటాయి చూసారా, ఆ కరబూజా పండు తాజా పండు, 1 ఇయర్ తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లోకి తీసుకురకూడదు. తాజా కరబూజా తింటే కూడా శ్లేష్మం తగ్గుతుంది. అధికంగా పండిన దోసకాయలు తినాలట, బాగా పండిన దోసకాయ మంచిది అన్నారు. పచ్చి అరటికాయ కూడా మంచిది దీనికి. పచ్చి అరటికాయ వేయించి కొంచెం లైట్గా దాన్ని తేనెలో ముంచి ఆ ముక్కలు తింటే వెంటనే కఫం తగ్గిపోతుందట. పచ్చి పిండారకం, పిండారకం అని ఒక రకమైన కూరగాయ ఉన్నది, అది కూడా కఫం తగ్గిస్తుంది. లవంగములు కూడా మిరపకాయలని కలిపి సిద్ధపరిచిన చూర్ణం ఒకటి ఉన్నది, ఎండు మిరపకాయలని రవ్వంతా ముక్క చేసి దానిని ఈ చూర్ణంతో కలిపి సేవిస్తారు, సిద్ధ ఔషధం, అది మంచిది. సింధువారం మంచిది. అనాహారం, అసలు అన్నం తినకుండా ఉంటే కూడా అటువంటిప్పుడు బాగా రొంప పట్టినప్పుడు చికాకుగా ఉంటుంది, కాసేపు ఉపవాసం ఉంటే తగ్గుతుంది. తర్వాత పంచదార నెయ్యి కలిపినటువంటి ఒక గొప్ప మిశ్రిత చూర్ణం, రుచికరమైన చూర్ణం మంచిది. నేతితో కలిపిన పంచదార కూడా, నెయ్యి పంచదార కలిపి తింటే కూడా కఫం తగ్గుతుంది అన్నారు. మిరియాలు, పెప్పళ్ళు, తేనె ఇవన్నీ కూడా కఫం నిరోధిస్తాయి, బలం పెంచుతాయి, మనిషిలో బాగా పుష్టి వచ్చేలాగా చేస్తాయి. ఇందులో బాగా ఎండిపోయిన పదార్థాలు భుజించడం కూడా ఒక పెద్ద దోషంగా చెప్పారు. ఇవి కూడా మానవుడిలో వాత పైత్య కఫాదులను పెంచుతాయి. అసలు శ్రీకృష్ణుడు ఇదే విషయాన్ని భగవద్గీతలో చెబుతూ యాతయామం గతరసం పూతి పర్యుషితం అన్నాడు ఆయన. యాతయామము అంటే ఒక జాము గడిచిన తర్వాత ఆ ఆహారం తినడం. అన్నం వండాక ఒక జాము దాటిపోతే ఆ అన్నంలో రసం తగ్గిపోతుంది, ఎండిపోతుంది, అన్నం అనారోగ్యం, అసలు తినకూడదు. తింటే మనిషిలో రకరకాల దుర్భావనలు తయారవుతాయి, అనారోగ్యం వస్తుంది. గతరసం అంటే అదే. అన్నం కొన్నిసార్లు వండిన తర్వాత చూడండి ఎండిపోయినట్టు కనపడితే కంచానికి అతుక్కుపోయో లేకపోతే గిన్నెకి అతుక్కుపోయో. పదార్థాలలో వండినప్పుడు నీళ్లతో వండిన కారణం చేత ఒక రకమైన మృదుత్వాన్ని ఇచ్చే తడి ఉంటుంది, దాన్ని రసము అంటాం. అన్నంలోనూ ఆ తడి ఉంటుంది, మనం చూస్తూనే ఉంటాం. అన్నం గిన్నె దింపిన వెంటనే అందులో కొంత జలం ఉంటుంది కాబట్టి ఆ రసం ఉంటుంది. ప్రతి పదార్థంలో, కూరల్లో కూడా ఉంటుంది. ఆ కూరలు ఒక 2-3 గంటలు అలా దాటిపోయే కొద్దీ అందులో రసం తగ్గిపోయి ఎండుముక్కలు అయిపోతాయి, అవి తినడానికి పనికిరావు. రసం పోయినవి నీరస పదార్థం అంటే అదే, రసము లేనిది నీరసం అంటే, అవి తినడం మంచిది కాదు. కకృతి కొద్దో, పేదరికం కొద్దో, ఇంకో కారణం చేతనో ఇవన్నీ ఎండిపోయినవి, నానా చెత్తా చెదారాలు లేకపోతే పాచిపోయినా సరే వాటిని తింటే తాత్కాలికంగా అక్కడ మనం పదార్థం కలిసి వస్తుంది అనుకుంటున్నాం, కానీ దీనివల్ల మనిషి శరీరం ఎంత నాశనం అవుతుందో తెలియదు. ఇవన్నీ పురాణ జ్ఞానమో విద్యా గంధమో లేని కారణం చేత పూర్వం బాగా పాడైపోయిన పిల్లలకు పెట్టేసేవారు. అలాగే ఎండిపోయిన ముక్కలు, ఇంకా చెత్తా చెదారం, తద్వారా పిల్లలకి శాశ్వతంగా నరకం వంటి శరీరాన్ని ప్రసాదిస్తున్నారట తల్లిదండ్రులు. తల్లిదండ్రులు ఈ విషయంలో పిల్లల్ని జాగరూకుల్ని చేసి బాగా పాడైన పదార్థాలు, ఎండిపోయిన పదార్థాలు, అలాగే ఎంగిళ్ళు అసలు పిల్లలకి పెట్టకూడదు, తల్లిదండ్రులు ఎంగిళ్ళు కూడా పెట్టకూడదు. కంచాలు కడగకుండా సరిగ్గా అందులో అన్నం పెడితే ఆ అన్నం తిన్నటువంటి పిల్లలకి అనారోగ్యాలు వస్తాయి. సుస్పష్టంగా బాగా శుభ్రంగా చేసి పదార్థం పెట్టమన్నారు. ఇంకోని నేను ఒకటి చెప్పిన మాట కాదు, కృష్ణుడు చెప్పాడు, ఇప్పుడు మళ్ళీ బాలక రూపంలో, బ్రాహ్మణ బాలక రూపంలో విష్ణువు అదే చెబుతున్నాడు. పూతి పర్యుషితము అంటే భయంకరమైన గంధం వచ్చినది, దుర్వాసన వచ్చింది. పూతి అంటే అదనమాట, పూతి గంధిలం అంటే దుర్వాసన వచ్చే పదార్థం. కొంచెం చెడిన దగ్గర నుంచి వాసన వస్తుంది. చాలామందికి తెలియదు కానీ కొన్ని పదార్థాలు ప్రయాణాలలో వాడకూడదు అన్నారు. ఏమేమిటవి? ప్రయాణములో తినవలసి వస్తే, ఒక రోజు నిలవ ఉండవలసి వస్తే చింతపండు ఉప్పుతో దానిని నిలవ చేయొచ్చునట. ఏ పులిహోర చేసుకుని తినాలనుకోండి ప్రయాణంలో, దానికి చింతపండు రసం బాగా ఉడకబెట్టి అందులో ఉప్పు వేస్తే దానితో కలిపిన పులిహోర ఒక రోజు నిలవ ఉంటుంది. మామిడికాయ, దెబ్బకాయ, దెబ్బకాయ వేసి పులిహోరలు ఇవి చేస్తే అవి కూడా ఒక 6 గంటలు దాటితే తినడానికి అది విషం అన్నారు. ఇవన్నీ ఆయుర్వేద రహస్యాలు, వాటినే పూతి అన్నారు. ఏమన్నారు, పూతి అంటే ఏమిటి? వాసన వచ్చు పదార్థములు. దుర్వాసన వచ్చే పదార్థం తినడం వల్ల మానవ శరీరం ఒక నరకంగా తయారవుతుంది. ఈ మనిషిలో అన్ని దుర్లక్షణాలు వస్తాయి. శరీరం వణుకుతుంది, కంపిస్తుంది, శరీరం తద్వారా పాడైపోతుంది. ఎప్పుడైతే మనిషిలో అనారోగ్యం వస్తుందో ఇంకవాడే మంచి పని చేయగలుగుతాడు? మనిషిలో సరి అయిన ఆరోగ్యం ఉంటే, ఆరోగ్యం బాగున్నవాడికి జపశక్తి బాగుంటుంది గుర్తుపెట్టుకోండి. అనారోగ్యవంతుడికి మనస్సు నిలకడగా ఉండదు, జపమాల చేత్తో పుట్టుకున్నా నిలకడగా ఉండదు. ఎవడైతే అనారోగ్యవంతుడో వాడిలో ఉండే నియమం, నిష్ఠ క్రమంగా తేడా వస్తాయి. తేడా వచ్చిన కారణం చేత చెయ్యవలసిన విధానంలో పనులు చెయ్యడు, చివరికి భ్రష్టుడవుతాడు. అనారోగ్యవంతులకి మరో లక్షణం చెప్పారు, ఈ బాగా రక్తపు పోటు కానీ, ఇంకా బాగా కఫాదులు పెరిగిపోవడం వల్ల కానీ, శ్వాసకోశాలు దెబ్బతినడం వల్ల కానీ, రసం తేడా రావడం వల్ల కానీ, వీడికి నియమం ఉండదు, ఒకే భక్తి ఉండదట. ఇవాళ రోజున కలియుగంలో ఎక్కువ మంది ఎందుకు దెబ్బతింటున్నారంటే, సరి అయిన భక్తితో ఒక్క గురువునే ఆశ్రయించాలి. 100 మంది దగ్గరికి ఇవాళ ఒకటి చేత పూజ, రేపొద్దున మరొకటి చేత పూజ, ఇవాళ వీడు దొరికితే వీడు, రేపొద్దున ఇంకోటి చెప్తే వీడు, ఎవరిని నమ్మరు కొంతమంది. అలాంటి దౌర్భాగ్యులు ఎందుకు అవుతున్నారు అంటే అనారోగ్యం వల్ల అవుతున్నారు అని చెప్పారు. దీనిని వాత ప్రకోపము అన్నారట. ఈ మనిషికి ఎందుకని నియమనిష్టలు ఉండడంలా, ఎవరికి ఒకదాని మీద విశ్వాసం ఉండదు అంటే వాత ప్రకోపం వల్ల. దీనికి మూల కారణం బాగా ఎండిన పదార్థాలను భుజించడము. పర్యుషితం అంటే దుష్టమవ్వడం. దేనివల్ల దుష్టమవుతుంది అన్నం? అన్నం వండిన తర్వాత అందులో వెంట్రుకలు పడ్డమో, ఈగలు పడ్డమో, దోమలు వాలడమో, చీమలు పట్టడం అయిపోయాక అన్నానికి చీమలు పట్టాక కూడా చీమలు అలా తీసేసి తినేస్తాం. మజ్జిగ నిండా చీమలు పట్టేశాక కర్మగాలి దౌర్భాగ్య స్థితి వల్ల దాన్ని వడగట్టో, ఆ చీమలు తీసేసో, అది శవాలే కదా. శవభూయిష్టమైన ఈ పదార్థం భయంకరమైన అనారోగ్యానికి మానవుడికి దారితీస్తుంది. అంచేత వాటి జోలికి వెళ్ళకూడదు. తర్వాత ఇంకా ఏం చెప్పారు? ఇతరులను బాధించేవాడు క్రమంగా అస్తమాటు ఇతరులను తిడుతూనే ఉండడం, ఇతరుల మనస్సుకు నొప్పి కలిగేలా తిట్టడం, ఇంటికి వచ్చి తిట్టడం పోవడం చేయడం వల్ల కూడా మనిషి ఆయుష్క్షీణం, అనారోగ్యం వస్తుంది. కలహించడం కూడా చెప్పారు. కలహే నచ, కలహం చాలా ప్రమాదం అట. చీటికి మాటికి పక్కవాడిని డొక్కలో పొడిచి వాడితో తగాదా పడ్డం అన్నదే, దానివల్ల ఎక్కువ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎక్కువ మందికి వాళ్ళ అనారోగ్యం రావడానికి గల కారణం కలహమే. ఇతరుల మనస్సుకి బాధ కలిగించినా, కలహం చేసినా, అటువంటి వాళ్ళందరికీ కూడా అనారోగ్యం ఎక్కువైపోతూ ఉంటుంది. ఇంకా ఏం చెప్పారు? కఠినమైన వాక్కులతో ఇతరుల మనస్సులను బాధ పెట్టడం. ఎవరి దగ్గర మనం తింటున్నామో, ఎవరి వల్ల మనం బాగుపడుతున్నామో, వాళ్ళని కఠిన వాక్కులతో బాధ పెట్టకూడదు. అసలు ఎందుకు? సదా భాషలు దురుక్తులు. అజ్ఞానులకి ఎప్పుడూ కఠిన వాక్కులు, దురుక్తులే పలుకుతారు. సాత్వికంగా పలకాలి. ఒక వ్యక్తి మాట తీరుని బట్టి ఆ వ్యక్తిని మనం అంచనా వేయచ్చు అన్నారు. అంచేత కఠినమైన వాక్కులు ఎప్పుడూ మానవుడికి అనారోగ్యమే. కోపం వస్తే మనిషి శరీరం అంతా పొంగిపోతుంది కనుక. తర్వాత నిరంతరం భయంతో వణికిపోయేవాడు కూడా అనారోగ్యవంతుడు అవుతాడు. అస్తమాటు భయమే, కొంతమందికి అదేంటో తెలియదు. ఆ అంటే భయం, ఓ అంటే భయం, బయటికి వెళితే భయం, ఇదంటే భయం. భయము కూడా మానవ అనారోగ్యమే. శోకం, ఎప్పుడు ఏడ్చేవాడు కూడా అంతే, బాబోయ్ అంటే ఏడుస్తున్నట్టు మాట్లాడితే కన్నీళ్ళు ఎట్టేసుకుంటారు. చిన్న చిన్న వాటికి ఏడిస్తే కూడా అనారోగ్యం వస్తుందట. అంచేత ఏడవకండి, ధైర్యంగా ఉండాలి. ఎప్పుడు అన్నిటికీ ఏడవకూడదు. మొగుడు వాడు సినిమాకి వెళ్ళొద్దన్నాడని ఏడిస్తే, రేపొద్దున అన్నం పెట్టలేదని వాడు తిట్టాడని ఏడిస్తే, దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఇవన్నీ వాతాన్ని ఉత్పత్తి చేస్తాయి, వాతం పెంచుతాయిట. ఆజ్ఞ అని ఒక చక్రం ఉన్నది మనలో. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ. ఈ భ్రూ మధ్యలో ఉంటుంది ఆజ్ఞాచక్రం. ఈ ఆజ్ఞ అనే చక్రానికి పైన ఉదాహరింపబడిన ఆచరణ వల్ల ఏమవుతుందిట? దెబ్బ తగిలి వాయు ఉత్పత్తి అవుతుందిట. మనం పైన చెప్పిన పనులంటే ఏమిటన్నమాట? ఎండిపోయినవి తినడం, చీటికి వాటికి కోపం, భయం, శోకం, ఈ రకమైన లక్షణాల వల్ల వాయువు పెరుగుతుంది. ఎక్కడ పెరుగుతుంది? సరిగ్గా ఈ భ్రూ మధ్య. మనం తీసుకునే గాలి, వచ్చే గాలికి అంతటికి అసలు దూలం అదే. అక్కడ వాయువు ఉత్పత్తి అయ్యి, ఆ వాయువు మనిషిని భయంకరమైన అనారోగ్యానికి తీసుకెడుతుంది. దీనినే ఆయుర్వేద పరిభాషలో వాత ప్రకోపం అంటారు. వాతం పెరగడము. ఈ వాత ప్రకోపానికి నివారణ ఔషధం. అందుకే అస్మాటు తుమ్మడము, తగ్గడము, ఇసునో ఫిర్యాలన్నీ వాత ప్రకోపే. గుర్తుపెట్టుకోండి, ఆజ్ఞాచక్రం దెబ్బతింటేనే మనిషికి శ్వాసకోశంలో తేడా వస్తుంది, వాడికి చీటికి మాటికి రొంప పడుతుంది, వాడికి దగ్గులు వస్తూ ఉంటాయి, చాలా ఇబ్బంది వస్తూ ఉంటుంది. దీనికి నివారణ ఔషధం కూడా చెప్పారు ఇక్కడ. ఏమిటది? పండిన అరటి పండును సేవించాలట. ఎప్పుడు? పగలు, రాత్రి పనికిరాదు. తర్వాత కొంచెం ఇంత ఇంత పెసరు నిమ్మకాయ రసంలో పంచదార తేనె కలిపి దాన్ని సేవించాలి. ఒక చెంచా దాటకుండా. చెప్పారు గురువు గారిని, ఓ చెంబుడు తాగితే తస్తాడు. నారికేళ్ల జలం, లేత కొబ్బరి జలం తాగాలి. ముదురు కొబ్బరి జలం కూడా ఈ శ్వాసకోశాలని, వాత ప్రకోపాన్ని మరింత పెంచుతుంది. అప్పటికప్పుడు చిలికిన తాజా మజ్జిగని తాగాలి. మజ్జిగ నిల ఉండకూడదు, ఫ్రిడ్జ్లో పెట్టిన మజ్జిగ తాగితే జజు చేసి వీడు ఎందుకు బరికి రాకుండా అయిపోతాడు. శుద్ధమైన తిరుబండారం తినాలి. డాల్డాలు పనికిరావు, స్వచ్ఛమైన నెయ్యి నిలవ నెయ్యి పనికిరాదు, నిలవ ముండే నూనెలు పలికిరావు. అసలు మానవులకి మరొక కొంత అనారోగ్యం పెంచేవి ఏమిటి అంటే వాడిన నూనె మళ్ళీ వాడడం. బజారు వస్తువులు తినద్దని ఎందుకన్నారు ఇప్పుడు అర్థమైంది కదా. ఆ నూనె 3 రోజుల నుంచి వాడతాడు, మళ్ళీ రేపు కూడా బజ్జీలు దాంట్లోనే వేస్తాడు, దాంట్లోనే మళ్ళీ కొత్తగా డబ్బా నూనె పోస్తాడు. మరిగి 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 ఉన్న ఈ నూనె విషస్వరూపం, విష కషాయం అయిపోతుంది. అంచేత వాడిన నూనె ఎక్కువ వాడకూడదు. ఇంట్లో ఎప్పుడైనా జంతికలు చేశాక నిలవన్న నూనె ఉంటుంది చూసారా, ఆ నూనె పారబోసేయడం మంచిదట. దానివల్ల లాభం కంటే మానవ శరీర యంత్రం నశించే లక్షణం ఉన్నది కనుక అనారోగ్యాలు పెంచుతుంది కనుక. తర్వాత తీపి పదార్థాలు భుజించడం కూడా ఈ అనారోగ్యానికి చాలా మంచిది. వాత ప్రకోపానికి తీపి అంటే ఎక్కువ తీపి కాదు, క్లుప్తమైన తీపి. ఆవు పెరుగులో కొంచెం చక్కెర కలిపి సేవించడం. యవలు అని ఒక ధాన్యం ఉంది, యవలు అంటాం మనం. ఆ యవధాన్యపు గంజి తాగడం, వండిన తైలం లేక నువ్వుల నూనె ఆహారానికి వాడడం. తర్వాత కొబ్బరికాయని వాడవలసి వస్తే లేత కొబ్బరినే వాడడం, అథవా కొబ్బరికాయలో రవ్వంత పంచదార కలపడం. ఖర్జూర ఫలం భుజించడం. ఖర్జూరం కూడా ఈ వాతానికి చాలా మంచిది, ఎక్కువ రొంపను తగ్గిస్తుంది. ఉసిరికాయతో చేయబడిన పదార్థం కాచడం అన్నమాట. ఈ పచ్చడి పెట్టుకునే ఉసిరికాయలు ఉంటాయి కదా, వాటిని రవ్వంత తీపితో కలిపి ఉడకబెట్టి ఆ రసం తీసి తాగితే భయంకరమైన శ్వాసకోశ రోగాలు తొలగుతాయి, ఊపిరి బాగా తయారవుతుంది. ఇక ఒళ్ళంతా చక్కగా అప్పుడప్పుడైనా చందనం పూసుకోవడం, గంధం అరగదీసి దానిని ముఖానికి పట్టించుకుంటే ఈ శ్వాస సంబంధమైనటువంటి ఇబ్బందులు కొంత తొలగుతాయి. వండిన కూర భుజించాలి. పచ్చికూరలు ఈ రొంప పట్టేవాడికి ఉపయోగం లేదు. ఇవన్నీ వాయు దోష నాశకాలట, వాయువుని సాఫీగా వెళ్ళేలా చేస్తాయి. మనుష్యులలో వాయు దోషం 3 రకాలుగా ఉంటుంది. ఒకటి శరీరం నుంచి పుడుతుంది, రెండవది మానసికమైన సంతాపం. ఎక్కువగా సంతాపం వచ్చిందనుకోండి, మనస్సులో బాధ కలిగిందంటే వాడికి కూడా శ్వాసకోశ రోగాలు పట్టుకుంటాయట. అందుకే మరీ ఎక్కువగా చీటికి బట్టికి బెంగలెట్టుకుని ఏడవకూడదు. మూడవది కామం వల్ల కూడా మానవుడిలో శ్వాసకోశ రోగాలు పట్టుకుంటాయి. ఈ వివిధ రోగాలని ఆ రోగాలను నాశనం చెయ్యలేకపోయినా కనీసం అదుపులో పెట్టడానికి విద్వాంసులు రకరకాల తంత్రాలు ఉపదేశించారు. ఈ విద్వాంసులు సూచించిన పై రోగ నివారణ ఉపాయనాలు, రోగ వినాశక తంత్రాలు ఇంకా చాలా ఉన్నాయి. సంవత్సర కాలం చెప్పినా తరగనని విశేషాలు ఉన్నాయి మానవులకి చాలా శీఘ్రంగా ఫలించడానికి. అవి ప్రత్యేకంగా వైద్యుల దగ్గర నేర్చుకోవాలి తల్లి. నీకు క్లుప్తంగా కొన్ని ఉపయోగపడతాయి కనుక నిత్య జీవితంలో చెప్పాను. అమ్మాయి, ఇప్పుడు నీ భర్తకి మరణం ఎలా వచ్చిందో చెప్పి ఇప్పుడు అని అడిగాడు ఈ బ్రాహ్మణ కుమారుడు. చక్కగా వైద్య సంహిత చెప్పగా ఈ ప్రవచనాలన్నీ విన్నది, స్వామి ఏం చెప్పమంటామండి, బ్రహ్మశాపం వల్ల మా ఆయన యోగబలంతో ప్రాణాలు పరిత్యజించాడు. ఇప్పుడు నా భర్తని పునర్జీవితుడు చేయమనగానే ఆ బ్రాహ్మణ కుమారుడే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అని వాళ్ళకి తెలియదుగా మరి. అందుకని వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చి, ఏమండి ఇంతసేపు ప్రశ్నిస్తున్నారు ఈ అమ్మాయిని, ఇంతకీ ఈ అమ్మాయిని మీరు శోక విముక్తురాలు చేస్తారా? నేను చేయడం ఏమిటయ్యా, ఈ మాలావతి తన భర్త ప్రాణాలని ఇమ్మని మిమ్మల్ని ప్రార్థించింది. మీరు ఆమెకు ప్రత్యక్షమయ్యారు, కొందరు అదృశ్య రూపంలో ఉన్నామనుకున్నారు కానీ ఆమెకు కనపడ్డారు. ఈమె శాపం పెడుతుందేమోననే భయంతో మీరంతా విష్ణుదేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టారు. ఆయన ఏమన్నాడు, నేను వస్తానన్నాడు. ఏడి మీ విష్ణు ఎక్కడొచ్చాడు? శ్వేతద్వీపంలో ఉన్న శ్రీహరిని ప్రార్థించారు కదా, ఆకాశవాణి పలుకులు నేను విన్నాను, ఆయన ఎందుకు రాలేదు అన్నట్టు. నిజానికి వచ్చింది ఆయనే, అయినా వాళ్ళకి తెలియకుండా ఉండడానికి ఏడి మీ విష్ణు అని అడిగాడు. ఇలాగే అప్పుడప్పుడు విష్ణువు పరీక్షిస్తూ ఉంటాడు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మో, గురు పరీక్ష హరిపరీక్ష ఈ రెండూ నెగ్గిన వాడికి ఇంకా పునర్జన్మ లేదన్నారు. ఈ రెండు పరీక్షల్లో హరిపరీక్ష చాలా విచిత్రంగా ఉంటుంది. ఆయన స్వయంగా ఎదురుగుండా విప్రబాలక రూపంలో ఉండి మీ విష్ణువు రాలేదేమని అడిగట్టాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, మహాత్మ హరి రాలేదంటున్నారు, హరి రాకపోవటం ఏమిటి, హరి ఎప్పుడైనా వస్తాడు ఎక్కడైనా ఉంటాడు, ఆయన లేని చోట ఎక్కడుంది, ఈ చచ్చిపోయిన వాడు ఎవడో కాదు, స్వయంగా నా కుమారుడు ఉపబ్రహ్మణుడు అనే పేరుతో గంధర్వుడిగా పుట్టాడు. మళ్ళీ ఇతడు కేవలం నాశాపం వల్లే యోగాభ్యాసం ద్వారా శరీరం విడిచిపెట్టాడు. ఈ గంధర్వుడు పుట్టినప్పుడే నేను అతనికి ఆయుర్దాయం 100,000 సంవత్సరాలు నిర్ణయించాను, ఆయువు తీరింది, మరణించాడు. ఇతడు తర్వాత జన్మలో ఒక దాసీపుత్రుడై పుడతాడు, పూర్వజ్ఞానం కలిగి ఉంటాడు, హరిభక్తుల్ని సేవిస్తాడు, హరిభక్తుల ద్వారా భాగవత కథలు వింటాడు, హరి ఇతన్ని అనుగ్రహిస్తాడు, చివరికి వచ్చే జన్మలో దివ్యమైన వీణతో మహాత్ముడైన ఋషిగా పుడతాడు. పూర్వజన్మ జ్ఞానంతో పుడతాడు ఇతడు. హరిభక్తులను సేవించేవాడికి ఎప్పటికీ నాశనం ఉండు. అన్నిటికంటే చాలా గొప్ప మాట చెప్పారు, హరిని సేవించేవాడి కంటే హరిభక్తులను సేవించేవాడు తొందరగా మోక్షం పొందుతారు. హరికి తన భక్తులను సేవించేవారి మీద అంతటి అవ్యాజమైన అనురాగం, హరిభక్తి వల్ల ఇతడు చాలా ఉత్తముడవుతాడు. ఈ శరీరం ఎప్పటికైనా విడిచిపెట్టక తప్పదుగా, దీనికి నశ్వరము అని పేరు. ఈ నశ్వర శరీరం విడిచిపెట్టి తిరిగి ఇతడు నారదుడవుతాడు. నేను శ్రీ మహావిష్ణు కృపతో ఈ గంధర్వుణ్ణి కావాలంటే బతికించగలను, కానీ అది విష్ణు పని, నా పని కాదు. దాస్యామి జీవదానం చ స్వయం విష్ణో ప్రసాదతః యథైనం న స్పృశేచ్ఛాపః తత్కరిష్యామి నిశ్చితం. శ్రీ మహావిష్ణువుని ధ్యానించి ఆ విష్ణుదేవుడు అనుగ్రహంతో ఇతడికి నేను మళ్ళీ ప్రాణదానం చెయ్యగలను, కానీ శాపం వల్లే నేను ఇతన్ని స్పృశించడంలా. నేను ఒకప్పుడు శాపం ఇచ్చాను, ఈ జన్మలో వీడు చావాలని, వచ్చే జన్మలో దాసీపుత్రుడై పుట్టాలని, తర్వాత నారదుడు అవ్వాలని. అందువల్ల నేను ఇతన్ని ముట్టుకోవడం లేదు, అది కారణం. ఇక నువ్వు ప్రశ్న వేశావు, శ్రీ మహావిష్ణువు ఇక్కడికి రాలేదని. రాకపోవడం కాదు, శ్రీ మహావిష్ణువు లేని చోటు చూపించవయ్యా అన్నాడు ఆయన. విష్ణువులో రెండు అక్షరాలు ఉన్నాయి, విష్ ఒకటి, అణా ఒకటి, నా. ఆ విష్ణు నా కలిస్తే విష్ణు విష్ణు అయ్యింది. దాని నిర్వచనం చెబుతున్నాను, విశిష్ట వ్యాప్తి వచనో నుశ్చ సర్వత్ర వాచక సర్వవ్యాపీ చ సర్వాత్మ తేన విష్ణు ప్రకీర్తిత. ఆ విష్ణు ఉన్నాడే సర్వవ్యాపి, సర్వాత్మ కూడా ఆయన. ఆత్మ లేనిదే శరీరం లేదు, శరీరం లేకపోతే ఆత్మ నిలబడు. ఆయన స్వేచ్ఛామయుడు, పరబ్రహ్మ, పరమాత్మ. తన భక్తులను అనుగ్రహించడం కోసం రూపం ధరిస్తాడు. అందులో విష్ అనే శబ్దానికి అర్థం వ్యాప్తి, అంతటా నిండి ఉండడం. నిండి ఉండడం ఎక్కడా? సర్వత్ర. ఆ సర్వత్ర అనడానికే నువ్వు. కాబట్టి విష్ణు అంటే ఏమిటన్నమాట? అంతటా నిండి ఉండువాడు, సర్వవ్యాపకుడు, అన్ని ప్రదేశములలో వ్యాపించి ఉండేవాడు. సర్వవ్యాపీచ సర్వాత్మ తేన విష్ణు ప్రకీర్తిత. అంతటా వ్యాపించి అందరికీ ఆత్మరూపంలో ఉన్నాడు. కాబట్టి ఎల్లయ్యలో, పుల్లయ్యలో, ఇంకొక అందరిలో, సమస్త ప్రాణులలో ఉన్న ఆత్మ ఆ విష్ణువే. అందుకే విష్ణువు అంటే అంతటా నిండి ఉండేవాడు, అందరి ఆత్మస్వరూపుడు అని అర్థం. సర్వవ్యాపకుడైన విష్ణు ఇప్పుడు లేడా? నీవు విష్ణువే, నేను విష్ణువునే, ఆయన విష్ణువే, ఈయన విష్ణువే, అందరూ విష్ణువులమే. మనం విష్ణువులం కాకుండా లేం. అసలు విష్ణువు లేకపోతే ఈ జగత్తు లేదు, విష్ణువు లేకపోతే ఈ జగత్తు అంతా నశించినట్టు అవుతుంది, శవప్రాయమై ఉంటుంది. అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్ష స బాహ్యాభ్యంతర శుచి కర్మారంభే చ మధ్యే వా శేషే విష్ణుంచ యస్మరేత్ పరిపూర్ణంతస్య కర్మ వైదికంచ భవేద్విజ. ఒక వ్యక్తి పవిత్రుడా అపవిత్రుడా ఏదైనా అవ్వచ్చు, వాడు ఏ అవస్థలో ఉన్నా సర్వావస్థాంగతోపి వా అంటే అర్థం అన్నమాట. వాడు ఏ అవస్థలోనైనా ఉండొచ్చు, నిద్రావస్థలో ఉండొచ్చు, మరణావస్థలో ఉండొచ్చు, జాగ్రత్త అవస్థలో ఉండొచ్చు, స్వప్నావస్థలో ఉండొచ్చు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అని మూడు చెప్పారు. ఏ అవస్థలైనా ఉండవచ్చు, అపవిత్రంగా ఉండవచ్చు లేక పవిత్రంగా ఉండవచ్చు. ఏ సమయంలో అయినా ఆ మహావిష్ణువుని భక్తితో స్మరిస్తే చాలట. యహ స్మరేత్ పుండరీకాక్షం, ఆ పుండరీకాక్షుణ్ణి ఎవడు స్మరిస్తాడో అటువంటి వాడు బాహ్య అభ్యంతర శుచి, లోపల బయట రెండు చోట్ల శుచి అవుతాడు వాడు. కొంతమంది స్నానం చేస్తారు. స్నానం చేయడం వల్ల ఏమైంది, మనకి శరీరం శుచి అయ్యింది. శరీరం శుచిగా ఉంది కానీ లోపల కుళ్ళు బుద్ధులు ఉంటేనో, శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని నగలు వేసుకుని రావచ్చుగాక. లోపల ఎంతసేపు పక్కవాడి కొంపకు ఊలిపోతే బాగుండు, వీడి మట్టిగా మడితే బాగుండు, వాడి పతనం అయిపోతే బాగుండు, ఇతరులు తిట్టుకునేవాడికి లోపల శుచి లేదు, పైకి శుచి ఉన్నది. మలమూత్రములు కుండలో పెట్టి పైన సెంటు కొడితే ఏమవుతుంది, ఉపయోగం లేదు. అలాగే లోపల శుచి లేనివాడు శరీరం పైన ఎంత శుచిగా ఉన్నా ఎన్ని మంచి బట్టలు వేసుకున్నా వాడు పనికి మాలిన వాడే. విష్ణువుని పూజిస్తే, విష్ణు స్మరణ చేస్తే శరీర శుద్ధి అవుతుంది, లోపల మనస్సు కూడా శుద్ధి అవుతుంది. ఇది శ్లోకం యొక్క అసలు అర్థం. యహ అంటే ఎవడైతే పుండరీకాక్షం స్మరేత్, ఆ విష్ణుమూర్తిని పద్మాక్షుణ్ణి స్మరిస్తాడో, అటువంటి వాడు అపవిత్ర స్థితిలో ఉన్నా పవిత్ర స్థితిలో ఉన్నా ఏ అవస్థలో ఉన్నా వాడు శరీర శుద్ధి మానసిక శుద్ధి రెండింటినీ పొందుతాడు. అందువల్ల లోపల బయట పరిపూర్ణంగా శుద్ధి కావాలంటే ఆయన్నే స్మరించాలి. ఆయనని స్మరించకపోతే ఏ శుద్ధి లేదు, వాడు అశుద్ధ పదార్థం అవుతాడు. ఏ పనిలో అయినా సరే, ఒక పని మొదలు పెట్టే ప్రారంభకాలంలో ఆయనని స్మరించాలి. ఏమన్నారు ఇక్కడ, కర్మారంభేచ, పని మొదలు పెట్టేటప్పుడు ఆయన్ని స్తోత్రం చెయ్యాలి. మళ్ళీ మధ్యలో కూడా, చివరిని పని అయ్యాక చాలామంది ఏం చేస్తారంటే, పని మొదలు పెట్టేటప్పుడు మరి అది అవ్వాలి కదా అందుకని బాబు భగవంతుడా హరి అనుగ్రహించంటారు, పని అయిపోయాక మాత్రం తూనవ్వడు. పని అవ్వడానికి ముందు దాసాంజనేయ ఇట్ట, బాబోయ్ నీ గులాం అంటట. పని అయిపోయిందాక వీరాంజనేయ అనమాట, ఇక వాడికి ఎవడో అక్కల లెక్కల ఏయ్ అంటాడు వీడు. అలా కాదు, ఎప్పుడూ దాసాంజనేయుల్లో ఉండాలి, వీరాంజనేయుల్లో కాదు మనం ఉండవలసింది. అంచేత ప్రారంభంలో మధ్యలో అంతములో శ్రీహరిని స్మరిస్తే ఆ కర్మ ఏ కర్మ అవుతుంది, కర్మ అంటే పని అన్నమాట, ఆ పని వేద పని, వేదకర్మ అవుతుంది. అది నిజంగా వేదకర్మ అంటే అది నిర్విఘ్నంగా ఆ పని అవుతుంది. అది గురువు బోధించేది అదే. అందుకే గురువు యొక్క రుణం ఈ సృష్టిలో ఎవ్వడూ తీర్చుకోలేడు అని చెప్పారు. ఇక్కడ గురు రుణం ఎందుకు తీర్చుకోలేరు అంటే ఇటువంటి అనేక విశేషాలు చెబుతున్నాడు కాబట్టి. ఇవాళ చాలామంది అంతే, మొదట్లో గురువుగారు అని కాళ్ళ మీద పడతారు, 4 రోజులు తిరుగుతారు, వీడికి కాస్త పేరు వచ్చింది అనుకోండి, వీడు కూడా ఆఫీస్ పెడతాడు, ఆ తర్వాత వాడు గురువు గారు లేదు బరువు గారు లేదు, వాడు గురువు నేనే గురువు అంటాడు ఇక అక్కడ నుంచి. ఇది లోకంలో అది దాసాంజనేయ వీరాంజనేయ అంటే. అదిగో ఆ రకమైన వ్యక్తి మొదట్లో గొప్పవాడు అయినట్టుంటాడు, కానీ తర్వాత వాడికి శాశ్వతమైనటువంటిది మాత్రం రాదు, పారమార్థికం ఉండదు అన్నారు. జగత్ సృష్టికర్తనైన నేను, సంహారకర్త అయిన ఈశ్వరుడు, ఇదంతా చెబుతున్నది ఎవరు, బ్రహ్మ. ఎవరితో చెబుతున్నాడు, విష్ణువుతో చెబుతున్నాడు. ఆ విష్ణు అని తెలియదు ఆయనకి, బాలక రూపంలో ఉన్నాడు గనక. అందుకని ఏమంటున్నాడు, ఈ జగత్తును నేను సృష్టి చేస్తున్నాను, ఇదిగో మా ఈశ్వరుడు దీనిని సంహారం చేస్తున్నాడు, ఆ జగన్నాయకుడు శ్రీ మహావిష్ణువు దీనిని పోషిస్తున్నాడు, ఇంకా ధర్మాన్ని జాగ్రత్తగా రక్షిస్తున్నాడు ధర్మదేవత, మేమందరం శ్రీహరి ఆజ్ఞాపాలకులం, ఆ హరిని ఆజ్ఞని పరిపాలిస్తూ ఉంటాం మేము. ఏ దేవాది దేవుడు తన సంకల్ప మాత్రం చేత ఈ చరాచర జగత్తంతా ఒక్క క్షణంలో సృష్టిస్తున్నాడో, ఆ విష్ణుమూర్తి ఇక్కడున్నాడు అక్కడ లేడని ఎవడన్నా అంటాటండి, ఆయన అంతటా ఉన్నాడు. మహాత్ముడు తుకారాం, భక్త తుకారాముని పతనం చెయ్యాలని ఆ అర్చకుడు ముంబాజీ అన్నవాడు విగ్రహాన్ని తీసుకెళ్ళి అక్కడ ఒక నూతిలో పారేశాడు. ఏకంగా పాండురంగండి, పండరీపురంలో ఉన్న పాండురంగడి విగ్రహాన్ని అర్చకుడు పారేశాట. పారేస్తే ఆ శివాజీని పిలిపించారు ఏకంగా. ఏమయ్యా విగ్రహం ఏదంటే, అజ్ఞానం అండి, విగ్రహం ఇక్కడ ఉంది అక్కడ లేదు నేను చెబుతాను, సర్వాంతర్యమైన హరి అక్కడ ఉన్నాడు ఇక్కడ లేడని ఎవడన్నా అనగలడా అన్నాడు ఆయన. శివాజీ అన్నాడు, వేదాంతం కాదు, ఇక్కడ విగ్రహం కనపడటం లేదు కనుక విగ్రహం కనపడాలన్నాడు ఆయన. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ చాలా అద్భుతం అన్నమాట. ఆ భక్త తుకారాము మరాఠీ భాషలో మంచి గీతాలు రాశాడు ఆయన, వాటన్నిటినీ కూడా పదాలు ముక్తకాలు అంటారు. ఏ పదానికి ఆ పదం అన్నమాట. ఆయన చాలా అందమైన మాట అన్నాడు, ఆహీబిజాయే కలి ఎక్కు బిజ పోటి జన్మ కేటి తరుకోటి జన్మ కేటి సుమాలి ఫలి కోటి జన్మ పేటి సుమాలి ఫలి ఆహీబిజాయే కలి. ఒక్క విత్తనం వేశాం, అది క్రమంగా పెరిగి చెట్టు అయ్యింది, మొగ్గలు తొడిగింది, పువ్వులు అయ్యింది, రకరకాల ఫలాలు వచ్చాయి, మళ్ళీ ఈ పళ్ళు రకరకాల విత్తనాలతో చెట్లు అవుతున్నాయి. ఒక్క విత్తనంతో ఇంత వృక్షం వచ్చి ఇంత వ్యాపించి ఇంత సృష్టి జరుగుతోంది. అలాగే మనం ఇంత మంచి పని చేస్తే అది అనేకమైన ఫలాలు ఏవి సత్ఫలాలు ఇస్తుంది, మోక్షం అనే ఫలాలు ఇస్తుంది. అందుకే మానవుడు సత్కర్మాచరణ చెయ్యాలి. ఆ మహత్తరమైన సత్కర్మాచరణ వల్ల వచ్చేటటువంటి లాభం అంతా ఇంత కాదు, ఇదంతా ఆ దేవదేవుడి సంకల్ప బలము అంటాడు ఆయన. కాబట్టి మానవుడు దేవదేవుడి సంకల్ప బలము, ఆయన సంకల్ప మాత్రంతో సమస్తం చేస్తున్నాడు. ఆ సంకల్ప బలాన్ని మనం పొందడానికి సత్కర్మాచరణ చెయ్యాలనే విషయం గుర్తుపెట్టుకోవాలి. మేమంతా ఆ శ్రీహరి ఆజ్ఞాపాలకులం. సమస్త లోకాలని సంహరిస్తున్నాడంటే మృత్యుదేవత ఆయన వల్లే. యముడు పాపాత్ముల్ని ఆయన అనుగ్రహంతో శిక్షిస్తున్నాడు, మృత్యువు ప్రాణాలని హరిస్తున్నాడు, యముడు పాపాలు చేసిన వాడిని శిక్షిస్తున్నాడు. ఇంకా సర్వేశ్వరి, సకలారాధ్య, సర్వజనని, ఆ జగన్మాత అంబిక, ప్రకృతి, ఆ ప్రకృతి కూడా ఆయనకు అందుకే సాయపడుతోంది. సత్కర్మాచరణల కోసం పరమాత్ముడికి అందుకు సాయపడుతుంది. మంచి పని చేస్తే అందరూ సాయపడతారు, చెడ్డ పని చేస్తే గంటి పారేస్తారు. అందువల్ల ఆయన ఏమన్నాడు భక్త తుకారాము, స్వామి ఇక్కడ ఉన్నావు అక్కడ లేవు అంటున్నారు వాళ్ళు, ఇంత విత్తనంలో ఇంత చెట్టు ఉంది, అంత చెట్టులో ఇంత విత్తనం ఉంది. చెట్టులో విత్తనం ఉన్నప్పుడు ఆ విత్తనాన్ని చూసినవాడు ఇది చెట్టు అనుకుంటాడా? అనుకోడు, అది చెట్టు అవుతుంది. అలాగే సర్వాంతర్యామి అయిన నువ్వు ఫలానా చోట ఉన్నావు ఫలానా చోట లేవు అని ఎవరంటారు? నువ్వు నిజంగా సర్వాంతర్యామివి అంతటా ఉన్నవాడు అయితే ఇక్కడ విగ్రహ రూపంలో దర్శనమివ్వమన్నాడు. అనగానే టక్కున తుకారాం గారి పాట విన్నాడు, వచ్చి పడిపోయాడు అక్కడ పండరీపురంలో పండరీకాక్షుడు, ఆ పాండురంగడు. పాండురంగని భక్తితో అలా ధ్యానం చేశాడు, ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ ఎందుకు వచ్చాడు ఆయన? ఆయనకి మాత్రం అక్కడ లేకుండా ఉన్నట్టు కాకుండా ఉన్నట్టు ఎందుకు కనపడుతున్నాడు? ఆయన సర్వాంతర్యామి అంతటా ఉన్నాడనే నమ్మకం ఉంది కాబట్టి. అంతటా ఉన్నాడు పరమాత్ముడనే ఒక నమ్మకం లేకపోతే ఉపయోగం లేదు. ఆయన కేవలం వైకుంఠంలోనే ఉన్నాడు, కేవలం విగ్రహంలోనే ఉన్నాడు అనుకుంటే అది భ్రమ. విగ్రహం మన నిగ్రహం కోసం, ఆయన అనుగ్రహం కోసం. అంతేగాని ఆయన మాత్రం అంతటా ఉన్నాడు, ప్రతి ప్రాణిని ఆయనే. సర్వాంతర్యామి అయిన ఆ స్వామి ఆత్మరూపంలో పరమాత్మ రూపంలో అంతటా లేకపోతే ఈ సృష్టిలో అసలు మానవుడు అడుగు తీసి అడుగు బయట పెట్టలేడు. అందువల్ల ఆజ్ఞాపాలకుడైన పరమాత్ముడు విష్ణువు సర్వులకి ఆత్మ అని గ్రహించు బ్రహ్మదేవుడు ఈ మాటను ఆ విప్రబాలకుడికి చెప్పాడు, విప్రబాలక రూపంలో ఉన్న విష్ణువుకి చెప్పాడు. ఇంతకీ బ్రాహ్మణ కుమార నీ అనుమానం ఏమిటి? ఇంతలా మా చేత ప్రవచనం చేయిస్తున్నావే, అంటే విష్ణువు సర్వాంతర్యామి అవునా కాదా అని విషయం తెలుసుకోవడానికి మమ్మల్ని పరీక్షించడానికి అంటున్నావా? అసలు ఇంతవరకు నిన్ను ఎప్పుడు మేము చూడలా, ఏ వంశంలో పుట్టావు, నీ గోత్రం ఏమిటి, వేదాధ్యయనం నువ్వు ఎప్పుడు చేసావు, ఏమి చదివి నువ్వు ఈ తత్వాన్ని గ్రహించావు? ఓ విప్రకుమారా, నీవే మహర్షి శిష్యుడివి. ఎందుకంటే తన గురువు పేరు చెప్పుకోకుండా తన పేరు చెప్పుకునే శిష్యుడు ప్రమాదకారుడు అని చెప్పారు ఇక్కడ. అందుకని ఎప్పుడైనా సరే ఎవరన్నా తన పరిచయం ఇచ్చుకునే ముందు ఇలా రెండు చేతులు ఒక్కసారి చెవులకు పెట్టుకుని, అయ్యా నేను పలానా గురువుగారి శిష్యుణ్ణి, వ్యాసుడి శిష్యుణ్ణి, జైమిని శిష్యుణ్ణి, ధౌమ్యుడి శిష్యుణ్ణి, పాండవులు కూడా ధౌమ్యుడి శిష్యుడు అని చెప్పుకునేవారి ముందు, లేదా పలానా పద్మాకర్ గారి శిష్యుణ్ణి ఇలా చెప్పుకోవాలి. ఇంతకీ నీ ఏ మహర్షి శిష్యుడివి, నీ పేరేమిటి? స్వామి నిన్నేదో అవమానించడానికి ఈ మాట అండంలా, అసలు నీ ముఖం చూస్తుంటే అద్భుతమైన కాంతితో ఉన్నది, కోటి సూర్యప్రభా భాసమానం నీ ముఖం. కానీ ఇంత తెలివితేటలు కలిగిన నీవు సర్వాంతర్యామి అయిన మా భగవంతుడు విష్ణువుని గ్రహించలేకపోతున్నావు, అదొక్కటే మా బాధ. విష్ణువు ఇక్కడికి రాలేదేమని అడిగావు అంటే ఇక్కడ విష్ణువు లేడని నీ ఉద్దేశం. విష్ణువు లేకుండా ఉండడం అసంభవం. మాకు ప్రభువు సర్వేశ్వరుడు పరమాత్మ, ఆ విష్ణువుని తెలుసుకోలేకపోతున్నావు. హి అంత ఆశ్చర్యం ఇది. ఒక్క మాట చెబుతున్నాను విను అన్నాడు ఆయన. యస్మిన్ గతే పతేర్దేహో దేహినాం పరమాత్మని ప్రయాంతి సర్వే తత్పచాన్ నరః దేవానుగాయివ. ఆ పరమాత్ముడు ఉంటే శరీరం నిలబడుతుందిట. ఇక్కడ దీనిని వేదాంత భాషలో చెప్పాలి అంటే శివస్వరూపుడైన ఆ పరమాత్మ శరీరంలో ఉంటే ఈ శరీరం శివము, ఆ పరమాత్మ తప్పుకుంటే శవము. ఆయన మన శరీరం విడిచిపెడితే దేహధారులకు ఈ శరీరం వెంటనే నశిస్తుందిట. ఆయన ఇందులో ఉన్నంతసేపు కళ్ళు తెరుచుకుంటాయి మూసుకుంటాయి, అంటే రెప్పపాటు ఉంటుంది, వినికిడి ఉంటుంది, తినడం విసర్జించడం ఉంటుంది, నిద్రపోవడం మెలకువ తెచ్చుకోవడం ఉంటుంది, చైతన్యం ఉంటుంది, చేష్టలు ఉంటాయి. ఆయన తప్పుకుంటే నిమిషహీనములు అవుతాయి, అంటే రెప్పపాటు ఉండదు, ఎలా మూసుకుపోతాయి, అలా లేదా తెరుచుకునే ఉండిపోతాయి. ఆ తర్వాత తినడం ఉండదు, త్రాగడం ఉండదు, ఉపన్యాసానికి రావడము ఉండదు, పోవడము ఉండదు. ఆ పరమాత్మ త్యజించిన తర్వాత శరీరంలో క్రమక్రమంగా వాసన దుర్వాసన మొదలవుతుంది, చెడిపోతుంది, చివరికి దీనిని సూక్ష్మక్రిములు మొదలైనవి తినడం మొదలెడతాయి. అప్పుడే ఈ శరీరాన్ని తగలబెట్టడమో పాతిపెట్టడమో చేస్తారు. అప్పుడు ఈ శరీరం పాంచభౌతికమైనది గనక పంచభూతాలలో కలిసిపోతుంది. సర్వ సూక్ష్మ ఇంద్రియ వర్గం నశిస్తాయి. సూక్ష్మేంద్రియ వర్గం అంటే ఏమిటనమాట, అసలు మన కన్ను దేనివల్ల చూస్తుందో వెనక అసలు చూపు శక్తి ఒకటి ఉంటుంది, అవి పోతాయి. వినికిడి శక్తి అది లోపలుండి నశించిపోతుంది. ఆ గుండెకాయలు కొట్టుకోవడం ఆగిపోతాయి, ఊపిరి తీసుకోవడం ఆగిపోతుంది, ఇవన్నీ పోతాయి. ప్రాణములు ఆయనను అనుసరించి వెంటపోతాయి. ఒక రాజుగారు అలా వెడుతూ ఉంటే పరివారం వెడుతున్నట్టుగా వెళ్ళిపోతాయి అన్నమాట. రాజు వెంట సేవకుల్లాగే శరీరాన్ని విడిచిపోతాయి ఇందులో ఉండే శక్తులన్నీ. తర్వాత దేవతలు వెళ్ళగానే ఆ దేవతల వెంట నరుడు ఎలా వెడతాడో అలాగా, నరదేవానుగా ఇవ అంటే రాజు వెంట వెళ్ళేటటువంటి పరిచారకుల్లాగా అన్నమాట. ఈ శరీరాన్ని విడిచిపోతాయి లోపలుండే శక్తులన్నీ. ఇంకా ఈ జీవుడు పరమాత్మలోని అంశాంశ భాగము కూడా ప్రతిబింబంగా గ్రహిస్తాడట. ఇది కొంచెం వేదాంత రహస్యం కాబట్టి అర్థం అవ్వడం కొంచెం కష్టం, అయినా శాశ్వతంగా అర్థం కాకపోయినా తాత్కాలికంగా అయినా అర్థం అవ్వడానికి మానవుడు బాగా బుర్ర పెట్టాలి. మన శరీరములో కొన్ని ఉన్నాయి, ఒకటి మనస్సు, రెండు జ్ఞానం, తర్వాత మూడు చేతనత్వం. చేతనత్వం అంటే కదలిక అన్నమాట. తర్వాత ప్రాణం, ఇంద్రియాలు, పంచేంద్రియాలు ఉన్నాయిగా, చెవులు, ముక్కులు, కళ్ళు, నాలుక, చర్మం, ఈ పంచేంద్రియాలు, బుద్ధి, తెలివితేటలు, మేధ, ధృతి, స్మృతి. ధృతి అంటే ఏమిటనమాట, ధైర్యం వహించడానికి పనికొచ్చేది ధృతి అన్నమాట, జ్ఞాపకం పెట్టుకునేది, దాని స్మృతి అంటాం. తర్వాత రాత్రి అయ్యేసరికి వచ్చే నిద్ర, ఇతరుల మీద చూపించే దయ, తంద్ర, క్షుధ, తృష్ణ, దాహం అన్నమాట, పుష్టి, శ్రద్ధ, సంతుష్టి, ఇచ్ఛ, ఇదే కోరిక, క్షమ అంటే ఓర్పు, లజ్జ, ఈ సిగ్గు అనే భావం అన్నమాట. ఇవన్నీ కూడా పరమాత్మ మన శరీరంలో పెట్టాడు. ఇవి పరమాత్మ ఉంటే మనలో పనిచేస్తాయి. ఇవన్నీ ఉన్నాయంటే వాడిలో పరమాత్మ ఉన్నట్టు, ఇవి లేవు అంటే వాడు పరమాత్మ వాడిని విడిచిపెట్టేశాడని అర్థం. ఇప్పుడు ఆ పరమాత్మ ఏం చేస్తాడట, ఒక మనిషి శరీరం ధరించగానే ఇందులో ముందు ప్రవేశిస్తాడట. శరీరం ధరించినంత మాత్రం చేత శరీరంలో ఇవన్నీ ఉంటాయో ఉండవు, పరమాత్మ ఉంటే ఇవన్నీ ఉంటాయి. ఆయన లేకపోతే వెంటనే ఇవన్నీ నశించిపోతాయి. వాడిలో సిగ్గు ఉండదు, ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఇక ఏం పైన చెప్పిన దయ ఉండదు, క్షమ ఉండదు, ధృతి ఉండదు, స్మృతి ఉండదు, ఏమీ ఉండవు, ఇవన్నీ విడిచిపెట్టేస్తాయి. ఈ సమస్త భావనలు పరమాత్మతో వస్తున్నాయి, పరమాత్మతో పోతున్నాయి. పరమాత్మతో రావడాన్ని పుట్టుక అన్నాం, పరమాత్మతో పోవడాన్ని ఏమన్నాం చావు అన్నాం. అందువల్ల ఒక వ్యక్తి ఇవన్నీ చేస్తున్నాడంటే వాడు పరమాత్మ. ఇప్పుడు జీవులంతా ఎవరన్నమాట దీన్ని బట్టి, పరమాత్మే. ఆయన ఉంటేనే ఇవన్నీ. జీవులందరూ పరమాత్మ అని తెలిసినప్పుడు మనం ఎవరినైనా ద్వేషించగలమా? జీవుణ్ణి కాదు ద్వేషించేది మనం అన్నారు. అందుకే జీవుడిలో ఉండే తప్పుని ద్వేషించాలి. భగవంతుడు విష్ణువు రాక్షసుల్ని ద్వేషించి చంపడంలా రాక్షసత్వాన్ని చంపుతున్నాడు. ఒక వ్యక్తి పాపాత్ముడై పతనావస్థకి వెడుతున్నప్పుడు వాడిలో ఉండే చెడ్డని మనం ఖండించాలి, వాడిని కాదు. వాడిని చంపితే వచ్చే లాభం లేదు. అందుకే జ్ఞానులు ఏం చేస్తారు, ఒరే నాయన నీవులో ఈ లోపం ఉన్నది, ఈ లోపాన్ని సరిదిద్దుకో అని మంచిని బోధించి వాడిని సక్రమమైన మార్గంలోకి వెళ్ళడానికి తమ వంతు కృషి చేస్తారు. వాడు బాగుపడితే సరే, సరే, లేకపోతే అది వేరే విషయం. అందువల్ల ఇవన్నీ జాగ్రత్తగా అట్టే పెట్టుకోవాలి. ప్రయాతి యత్పుర శక్తి రీశరే గమనోన్ముఖే ఏతే సర్వే చ శక్తిస్తే యస్యాజ్ఞా పరిపాలకాక. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ వల్ల ఇవన్నీ శరీరంలోకి వస్తున్నాయి. పైన చెప్పినవన్నీ ఆయన ఆజ్ఞాపించగానే మళ్ళీ బయటికి పోతున్నాయి. ఆ పోవడమే చావు. ఈ దేహంలో ఈశ్వరుడున్నంత వరకు మనం సమస్త కర్మలు చేస్తాం, మనం మాట్లాడగలుగుతాం. ఆ ఈశ్వరుడు శరీరం విడిచిపెట్టగానే శరీరం శవమైపోయింది, అస్పృశ్యమైపోయింది. అందరూ దీనిని త్యాజ్యం అంటారు, అంటే విడిచిపెట్టదగినది అంటారట. త్యాజ్యము అంటే విడిచిపెట్టడానికి తగినది. అందుకే ఇంట్లో ఒక్క క్షణం ఉంచుకోరు, బంధువులు వచ్చారా రాలేదా అని ఆలోచించకుండా చచ్చ ఎందుకు వచ్చిందండి, ఎప్పుడో పోయాడు వాడు, ఏ వాడి తీసేయండి, అనవసరం గుమ్మం దగ్గర పెట్టడం అంటారు. ఆ సర్వేశ్వరుడు శివుడు సమస్త దేహధారులు అందుకే ఆయనని తమలో ఉండమని కోరతారు. ప్రార్థన చేసేటప్పుడు ఈశ్వర నా శరీరం విడిచిపెట్టకు అని ప్రార్థిస్తోంది వేదం. సర్వసృష్టికారకుడైన బ్రహ్మ నిరంతరం ఆ భగవంతుణ్ణి ధ్యానం చేసి కూడా ఆయనని సంపూర్తిగా పొందలేకపోతున్నాడు. నేను కూడా నిరంతరం ఆ పరమాత్మనే నాలో పెట్టుకుని పూజిస్తూ ఉంటాను, ధ్యానిస్తూ ఉంటాను సర్వకాల సర్వావస్థలలో. నేను సమస్త కర్మల నుంచి నిస్పృహుణ్ణి. నిస్పృహ అంటే దాని మీద వ్యామోహం లేదు నాకు. ఒక కర్మ చేసేవాడు అది ఇచ్ఛతో చేయడుస్తున్నాడా లేక ఆసక్తితో చేస్తున్నాడో తెలుసుకోవాలి. అన్నం తినేవాడు ఇష్టంతో తింటారు, సినిమా చూసేవాడు ఇష్టంతో చూస్తున్నాడు, కానీ పరమాత్మ అయిన ఈశ్వరుడట ఏదన్నా పని చేసేటప్పుడు ఇష్టంతో సంబంధంలా అలా నిర్వికారంగా చేస్తాడు. అందుకే కర్మలు ఆయన అంటూ మనల్ని అంటుతున్నాయి. నేను ఆ శ్రీహరి గుణనామ సంకీర్తన ప్రభావంతో మృత్యువుని జయించానని చెప్పాడు శివుడు. సుచిరం తపసాయస్య గుణనామాను కీర్తనాత్ కాలే తత్ర విలీనోకం ఆవిర్భూతస్తత పునః నకాలో మమ సంహర్త అన్న మృత్యు యత్ప్రసాదత. నేను ఆ శ్రీహరిని నిరంతరం ధ్యానం చేస్తాను, ఉపాసిస్తాను, నిరంతరం ఆయనని ఆ మనస్సులో పెట్టుకుంటాను. అందుకే అఖండమైన తపస్సు చేసిన ఆ శక్తి వల్లే మృత్యువు నన్ను చూసి పారిపోతోంది, నేను మృత్యుంజయుణ్ణయ్యాను. సమస్త బ్రహ్మాండాలు నాలో కలుపుకుని సంహారకర్తనయ్యాను. సమయమాసైనప్పుడు, సమయం వచ్చినప్పుడు నేనైనా పరబ్రహ్మ అయిన శ్రీహరిలో లీనమైపోక తప్పదు, మళ్ళీ ఆయనలోంచి బయటకు వస్తాను. మేమిద్దరం అవినాభావ సంబంధంలో ఒకరిలో ఒకరు కలిసిపోయి మళ్ళీ బయటకు వస్తూ ఉంటాం. ఆయన నా మీద అలా ప్రేమ చూపిస్తాడు, అపార కృప నా మీద ప్రసరిస్తాడు ఆయన. అందుకే ఆయన ఏమని చెప్పాడు, కాలం కూడా నన్ను ఏం చేయలేదు. నా కాలో మమ సంహర్త, కాలం అంటే మృత్యువు. మృత్యువు నన్ను ఏం చేయలేకపోవడానికి గల కారణం ఆ శ్రీహరి కటాక్షం. మృత్యువు నన్ను కబళించలేదు. ఓ బ్రాహ్మణోత్తమ, గోలోకంలో విరాజిల్లే శ్రీకృష్ణుడు, ఆ వైకుంఠంలో ఉండేటటువంటి విష్ణువు, ఇద్దరూ ఒకటేనయ్యా. అగ్నికి అగ్నికణానికి తేడాలా? ఇంచేత శ్రీహరి నుంచి కృష్ణుడు, కృష్ణుడి నుంచి శ్రీహరి పుడతారు. అగ్ని ఉంటే అగ్ని నుంచి ఒక కణం పైకి లేవదు. అంత మాత్రం చేత మనం ఏమంటాం, ఆ మండుతున్న అగ్నిలోంచి వచ్చిన ఒక చిన్న కణం ఇది అగ్ని కాదంటామా? అనం. అది అగ్నే, ఇది అగ్నే కనుక. అలాగే సూర్యుడు, సూర్యుడు కాంతి, సూర్యుడు ఉంటే కాంతి వస్తుంది. అంత మాత్రం చేత సూర్యుడు, సూర్యుడి కాంతి వేరని అనం. సూర్యుడిలోంచి వచ్చేదే కాంతి కనుక. 71 దివ్య యుగాలు ఒక మన్వంతరం. ఒక మన్వంతరంలో ఇద్దరు ఇంద్రులు ప్రాదుర్భవిస్తారు. ఈ కాలం లెక్కలు కొన్ని కొన్ని పురాణాలు బట్టి కొంచెం భేదంగా ఉన్నా ఇంచుమించుగా ఒకటే పర్వాలేదు. 28 మంది ఇంద్రులు వెళ్ళిపోతే బ్రహ్మకు ఒక దినం, అంటే 14 మన్వంతరముల కాలం అన్నమాట. ఈ సంఖ్యామానం ప్రకారం బ్రహ్మగారికి 100 సంవత్సరాలు ఆయుర్దాయం పూర్తయితే దీన్ని కొన్నేమో 108 అని అన్నాయి, ఇంచుమించుగా అది ఒకటే. అప్పుడు పరమాత్మ అయిన మహావిష్ణువుకి ఒక్క రెప్పపాటు, ఒక నిమిషం అన్నమాట. నిమిషము అంటే రెప్పపాటు. నేను పరమాత్మ అయిన శ్రీకృష్ణుడి యొక్క ఒక్క రెప్పపాటు కాలంలోంచి వచ్చే కళామాత్రుడే సుమ, ఆ పరమేశ్వరుని మహిమ ఎవరు తెలుసుకోగలరు అని చెప్పి ప్రవచనం ఆపాడు ఆయన. ఇప్పుడు ధర్మదేవత లేచాడు. ఆయన లేచి, ఓ విప్రబాలక, శ్రీ మహావిష్ణువు ఇక్కడికి రాలేదని నువ్వు ఒక్క ముక్క అనడంతో బ్రహ్మదేవుడు తన వాదన వినిపించాడు, పరమేశ్వరుడు తన వాదన వినిపించాడు. ఈ పరమేశ్వరుడు మహాత్ముడు అయినా సరే మహాత్ములు కాబట్టి నేను చాలా స్వల్పంగా ఉన్నవాడిని చెబుతున్నాడు ఆయన. నిజానికి ఆయన సర్వాంతర్యామి, ఆయనకి విష్ణువుకి భేదం లేదు. ఇక నేను చెబుతున్నాను నా వాదన విను. నిత్యం ఆ మహానుభావుడి పాదాలు, ఆయన చేతులు, ఆయన సమస్త చేష్టలు నిత్యం చూస్తాను నేను. అందుకే నా కళ్ళు ధర్మజ్ఞానంతో కూడిన నేత్రాలు అని పిలువబడతాయి. అయినా ఆయన సంపూర్ణ తత్వం నాకు అర్థం కాదు. ఆ పరమాత్మ అందరిలో ప్రత్యక్షంగా ఉంటాడు, పరోక్షంగా ఉంటాడు. దుర్మార్గుల పురుషుణ్ణి అసలు స్మరించలేరు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ, మనస్సుతో పాటు వాక్కు ఆయనని స్తోత్రం చేయలేక వెనక్కి వచ్చేస్తుంది, ఆయన పొందలేదు అన్నారు. మనం భక్తితో పరమాత్మ నిన్ను పొందాలి పొందాలని ధ్యానం చేసినా ఈ వాక్కు అక్కడికి వెళ్ళడంలా, ఎందుకంటే ఆయన వాక్కుకి మనస్సుకి అతీతుడు, వాంగ్మనసాతీతుడు అన్నారు ఆయనని. అటువంటి పరమాత్ముడు సర్వవ్యాపి, ఈ సభలో లేడు అంటున్నావు నువ్వు. ఇది మునులకే భ్రమ కలుగుతుంది, ఇక నీకెంత. ఎంతోమంది పరమాత్ముడు గుళ్ళోనే ఉన్నాడు, ఆ విగ్రహంలోనే ఉన్నాడు, లేకపోతే పలానా చోటే ఉన్నాడు, వైకుంఠంలోనే ఉన్నాడు, ఇక్కడ లేడు, అక్కడ లేడు, లేక అక్కడ ఉన్నాడు, ఇక్కడ లేడు అంటూ ఉంటారు. మహాత్ములైన యోగేశ్వరేశ్వరులకు కూడా భ్రమ కలిగించే ఆ పరమాత్మ నీకు భ్రమ కలిగించడంలో ఆశ్చర్యమేముంది? ఆ భగవంతుడు ఈ సభకు రాలేదని నువ్వు అనుకుంటున్నావు, ఉన్నాడని నేను అంటున్నాను. ఇంకొక మాట, ఆయన గురించి ఏ మాటలు మాట్లాడినా మేము సహించం, ఎందుకంటే భగవంతుణ్ణి నిందిస్తే ఆ సభలో మేము ఉండలేం గనక. పరమాత్ముణ్ణి నిందించిన వారు, ఆ నిందిస్తూ ఉంటే విన్నవారు ఇద్దరూ కుంభీపాకం అనే నరకంలో ఒక యుగం ఉంటారట. యమదూతలు వీళ్ళని అక్కడ కొండలో ఉడకబెట్టేస్తారట, వంట వండేస్తారు వాడిని బాగా, ఎసట్లో బియ్యం పోసి మరగబెట్టినట్టుగా మరగబెట్టేస్తారు వీడిని. అందుకే భగవంతుణ్ణి నిందించేవాడి దగ్గరికి వెళ్ళకూడదు, మనం నిందించకూడదు, ఈ రెండూ ప్రమాదమే. చాలా అద్భుతమైన మాట చెప్పారండి ఇక్కడ. కామతః అకామతో వాపి విష్ణు నిందాం కరోతి యః యశృణోతి హసతి వా సభా మధ్యే నరాధమః కుంభీపాకే పచతి స యావద్ధి బ్రహ్మణో వయః స్థలం భవేత్ అపూతంచ సురాపాత్రం యథాద్విజ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన రెండు శ్లోకాలు ఇవి. ఇష్టంతో కానీ ఇష్టం లేక కానీ విష్ణు నిందని ఎవడో చేయకూడదన్నారు. కొంతమంది కావాలని చేయరు, పక్కవాడు ఏదో అన్నాడని వీడు వేళాకోళం ఆడతాడు. ఓసారి సరస్వతీదేవి గురించి స్తోత్రం చేస్తున్నాను నేను ఒక సభలో, సర్వశుక్ల సరస్వతి అని. అంతటా వ్యాపించి ఉన్న ఆ జగన్మాత సరస్వతి ఎటువంటిది అంటే సర్వశుక్ల ఆపాదమస్తకం తెలుపు అనమాట. ఆవిడ బట్టలు తెల్లగా ఉంటాయి, ఆవిడ తెల్లగా ఉంటుంది, ఆవిడ చేతిలో వీణ తెల్లగా ఉంటుంది, ఆవిడ నేత్రాలు తెల్లగా ఉంటాయి. అందుకే ఆవిడ గురించి ఏమని చెప్పే వరుసగా తెలుపుతాను అనమాట. యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్ర వస్త్రాన్విత యా వీణ వరదండ మండితకర. ఇందులో ప్రారంభంలో ఏమని చెప్పారు, ఆవిడ కుంద మొల్లలాగా, ఇందు చంద్రుడిలాగా, తుషార మంచులాగా, ధవళ తెల్లనిదట, శుభ్ర వస్త్రాన్విత తెల్ల బట్టలు కట్టుకుంటుంది. పక్కనున్న ఒక దౌర్భాగ్యుడు ఓ హిందీ లెక్చరర్ పక్కనే ఉండి విని, అంటే అమ్మవారికి ఏమైనా రోగం ఏంటి పాండురోగం అని అడాడు. ఆ దౌర్భాగ్యుడు ఆ మాట వెంటనే చెవులు మూసేసుకుని చీ పాపాత్ముడు అనుకోవాలి. అసలు అక్కడ వినకూడదు మనం, హరి హరి అనుకోవాలి వెంటనే. ఇలా కొంతమంది అజ్ఞానంతో దైవనింద చేస్తారు. ఆ దైవనింద చేసిన వాడు ఎలాగో నరకం పాలవుతాడు, అది ఆనందంతో తెలుసోటో లేకపోతే హాస్యానుకో వింటే కూడా ప్రమాదం అనమాట. ఇలా ఇద్దరూ కూడా కుంభీపాక నరకంలోకి యుగం పర్యంతం పోతారు. అందువల్ల తక్షణం ఆ నిందని మనం విడిచిపెట్టాలి. రెండో ఇంకో మాట చెప్పారండి, వేళాకోడానికైనా దైవనింద చెయ్యకూడదు. ఆ నరాధముడు ఎలాగో నశిస్తాడు, వాడితో పాటు తక్కినవాడు నశిస్తారు. ఇక్కడ ఆ స్థలం కూడా నరకంతో సమానం అవుతుంది, అపూతం అవుతుంది, అది పవిత్రం అవదు. ఈ స్థలంలో కూర్చుని ఆ సరస్వతిని తిట్టామంటే ఈ స్థలం కూడా అపవిత్రం అవుతుంది. ఏ స్థలంలో అయినా నిరంతరం భగవద్ ధ్యానం జరిగినా, భగవంతుడి కథలు జరిగితే అక్కడ దేవుడు వచ్చి పడతాడు. ఉదాహరణ ఇంక వేరే ఎవరు చెప్పక్కర్లా. ఇవాళ ఇక్కడ ఉన్న ఈ జ్ఞాన సరస్వతీదేవి గుడి ఉన్నది, అమ్మవారు సరస్వతీదేవి విగ్రహం ఉన్న చోట వరస పెట్టి 8 పురాణాలు చెప్పాం మనం. 8 పురాణాలు అదే ఆసనంలో ఇదే కుర్చీ వేసుకు చెప్పాను. వెంటనే అక్కడ అమ్మవారు సరస్వతి వెలిసింది. అంటే నిరంతరం భగవత్ కథలు, భగవద్ ధ్యానం జరిగితే అక్కడికి భగవంతుడు వస్తాడు. అలాగే ఆ స్థలంలో కనుక భగవన్ నింద జరిగితే అది నరకము, భయంకరమైన పాపస్థలం అవుతుంది, మరుస్థలం అవుతుంది. స్థలం భవేత్ అపూతంచ, అది అపవిత్ర స్థలం అవుతుంది. అక్కడ భయంకరులైన రాక్షసులు భూతాలు వచ్చి కూర్చుంటారు, అక్కడ కూర్చున్న వాడికి మనశ్శాంతి ఉండదు. అందుకే సురాపాత్రం యథాద్విజ అన్నారు. కళ్ళు పోసిన కుండలాగే అది కూడా, కుండ బంగారపు కుండ అవ్వచ్చు, అందులో కళ్ళు పోసాక అది బంగారపు కుండ అయితే మాత్రం ఉపయోగం ఉన్నది, అది లోపలది అదేది. అంచేత ఎక్కడ దైవనింద జరిగే ప్రదేశానికి మనం పోకూడదు పొమ్మన్నారు. అందుకే నాయన పొరపాటున ఒక్కొక్కప్పుడు దుర్మార్గులు ఏదైనా అంటూ ఉంటే ఆ దైవనింద వినవలసి వస్తే వెంటనే ఏం చేయాలట, హరి 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 హని అని హరిని స్మరించుకుని అక్కడి నుంచి తప్పుకోమన్నారు. అప్పుడు వాడు ఆ పాపం నుంచి విముక్తి పొందుతారట. తెలుసో తెలియకో అసలు మహాత్ముల్ని నిందించకూడదు, వాళ్ళ నింద వినవలసి వస్తే, దైవ నింద వినవలసి వస్తే, శాస్త్ర నింద వినవలసి వస్తే తక్షణం అక్కడి నుంచి తప్పుకో, ఆ తప్పుకునేటప్పుడు కూడా హరిస్మరణ చేసి తప్పుకో. అందువల్ల అనుక్షణము దైవ నింద విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ఉంటారు మూర్ఖులు, వాళ్ళు వాళ్ళు తినే ఆహార పదార్థాల వల్ల అయితేనేమి, లేక పదవుల వల్ల అయితేనేమి అహంకారం పెరుగుతుందట. చాలా అద్భుతమైన ఒక మాట చెప్పారండి, ఈ మానవులకి ఈ ఎందుకు ఈ దైవ నింద వస్తుంది, ఎందుకు సత్పురుషుల్ని నిందిస్తారు, లేక సత్పురుషుల్ని అక్కడి నుంచి ఎందుకు వాళ్ళు గెంటాలనుకుంటారు అని. సాధారణంగా దానికి గల కారణం వాడి సంస్కారము అన్నారు. వాడు అనేక జన్మల కర్మలు వాడిలో ఆ దౌర్భాగ్య స్థితిని పెంచుతాయి. అల్పబుద్ధివానికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల్ల తొలగొట్టు, చెప్పు తినడు కుక్క చెరకు తీపెరుగున విశ్వదాభిరామ వినురవేమ. దీని సారాంశం అలా చెప్పాడు. ఈ పురాణ సారాంశమే వేమన గారి పద్యం అది. ఆయన ఆ కాచి వడపోసి చెప్పాడు అనమాట. అల్పబుద్ధివాడికి అధికారం ఇచ్చామంటే వెంటనే వాడు రాగానే ఏం చేస్తాడు, వాడు మంచి పదవిలోకి వచ్చాడంటే అక్కడున్న మహానుభావుడు ఎవడున్నాడో, వాడు ఉద్యోగం ఎలా ఓడగడదామా, వీడి మీద ఏ అభాండం వేద్దామా, వీడిని ఎలా తొలగిద్దామా, వీడిని పతనం చేయడానికి ఎన్ని రకాల కుట్రలు చేద్దామా అనుకుంటాడు. వాడిని గెంటేయాలి. ఎందుకంటే దేవుడు ఉన్న చోట దయ్యం ఉండలేదు, మహాత్ములు ఉన్న చోట నీచులు ఉండలేరు. అందుకని ఏం చేస్తాడు, దొడ్డవారిని ఎలా తొలగొట్టు, ముందు మంచి వాళ్ళని తొలగిస్తాడు. ఎందుకని, చెప్పు తినడు కుక్క చెరకు తీ పెరుగున, చెప్పు తింటుంది ఆ కుక్క, చెరుకు దానికి ఉపయోగంలా. అంచేత అక్కడ మహానుభావులు అక్కర్లా, అక్కడ పండితులు అక్కర్లా, అక్కడ జ్ఞానులు అక్కర్లా, అక్కడ ఉత్తములు అక్కర్లా, వాడిని గెంటియ్యాలి ముందు. వాడు ఉంటే వీడికి ఒళ్ళంతా తేళ్ళు జరులు పాకినట్టు అవుతుంది. అందుకని ఒక మాట చెప్పారు, కర్మగాలి ఒకడికి పదవి వచ్చిందట. ఏ జన్మలోనో వాడు ఏ పుణ్యమో చేసుకున్నాడు, పూర్వజన్మలో చేసుకున్న పుణ్యమే పదవి అంటే. పదవి వాళ్ళు హఠాత్తుగా రమ్మంటే రాదు, అది మంచి పుణ్యమేది. విధి సంకల్పముచే, చాలా అద్భుతమైనటువంటి పురాణ పద్యం అన్నమాట ఇది. విధి సంకల్పముచే ఒకనొకడుతా విశ్వంబు పాలింపుతో బధిరంబెక్కువ భాష తక్కువ సదా భాషల్ దుర్రుక్తుల్ మనోవ్యథతో మత్తతతోడ దుర్వ్యసన దుర్వ్యాపారతం జందు అయ్యధికారాంతమునందు చూడవలదా ఆ అయ్య సౌభాగ్యముల్. ఏదో పూర్వజన్మ సుకృతం వల్ల, ఆ బ్రహ్మ సంకల్పం వల్ల ఒకొక్కడికి విశ్వం పరిపాలించే అవకాశం వచ్చిందిట. ఆ విశ్వం పాలించగానే వీడు ఏం చేస్తాడు, ముందు బధిరం ఎక్కువ చెవిటాడు, అంటే ఎవరేం చెప్పినా వినడు అని అర్థం అనమాట. అయ్యా ఇది మంచిదండి, ఇది చెడ్డండి, ఇది వద్దండి అని చెప్పినా వినడం అంటాడు, బిగుసుకుపోతాడు, చెవిటివాడిలా నటిస్తాడు, మాటలు తగ్గించేస్తాడు. అంతపూర్వం బాగా స్నేహంగానే ఉన్నవాళ్ళే వీళ్ళు, వీడు వీడికంటే పై ఆఫీసర్ అవగానే వెంటనే ఏం చేస్తాడట, వినడం, వీడు ఏదో పురుగు కింద చూస్తాడు. ఒకవేళ మాట్లాడితేనో దుర్వృత్తుల్ పనికి మాలిన భయంకరమైన మాటలు మాట్లాడతాడు, అసభ్యంగా మాట్లాడతాడు. ఇంక వీడికి భయం, నా గురించి ఎవరేమనుకుంటున్నారు అని మళ్ళీ ఎంక్వైరీ, అది మనోవ్యధ అన్నారు. మత్తత వాడికి, తద్వారా ఏమవుతుందట, దుర్వ్యసన చాలా కష్టాల పాలవుతాడు. వాడికి తెలియదు కానీ ఇతరులను పురుగులా చూడాలని, నేను అధికారంలో ఉన్నాను వాడిని పడగొట్టాలని, లేకపోతే ఏదో నేను గొప్పవాడిని అనుకున్న వాడికి క్రమక్రమంగా అనారోగ్యం వచ్చేస్తుంది, వాడికి చాలా మానసికమైన కష్టాలు మొదలవుతాయి. తద్వారా దుర్వ్యాపారతం చెందు, చెయ్యరాని భయంకరం పనులు చేస్తాడు. ఈ చేసినప్పుడు బాగానే ఉంటాయి, తర్వాత అధికారం పోతుందిగా, ఆ అధికారాంతమునందు చూడవలదా అయ్య సౌభాగ్యం, వీడి మొహం ఓడతొస్తాడండి. అధికారంలో ఉన్నప్పుడు అడుగులకు మొదలు మడుగులు ఎత్తున్నాడు కూడా, వాడు రిటైర్ అయ్యాకో వాడికి ఆ పదవి పోయిన తర్వాత వాడు మొహం మీద ఉమ్ము కూడా వేరు వాడికి అనమాట. క్రమక్రమంగా వీడికి వార్ధక్యం వస్తుందిట. అప్పుడేం దొరుకుతుంది, వార్ధక్యంలో నిందలు వేశాడు, పరిహసించాడు, మహాపాపం చేశాడు. అందుకని 70వ శ్లోకంలో ఏం చెబుతున్నారంటే, ఈ పాపములు అనారోగ్య రూపంలో పట్టి పీడిస్తాయి. పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ బాధతే, పూర్వజన్మకృత పాపమే ఈ రోజున వ్యాధి రూపంలో పట్టుకుంది. పూర్వజన్మ పాపం అంటే కిందటి జన్మలోనే కాదు సుమా, ఒక 10 ఏళ్ల క్రితం చేసిన పాపం ఆ తర్వాత 10 ఏళ్లలో మళ్ళీ అనుభవిస్తాడు. అందుకే కొంతమంది చివరిన మంచాల మీద తీసేసుకునో, పిల్లలు సరిగ్గా చూడకో, ఇంట్లో ఆస్తులు తగాదాలో, ఇంకా ఒకటి కాదు వాడికి వచ్చే రోగాలన్నీ ఇన్ని కావు, చచ్చిన తర్వాత కూడా అనుభవిస్తాడు. పిల్లలు కూడా పిండం కూడా పెట్టవాడికి చచ్చాక. అంచేత వాడి ముఖం చూచేవాడు లేక పతనమై నశిస్తాడు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణే సుభవస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.